అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఘిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకరపార్వతీభ్యాం. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. సద్గురు కటాక్షంతో ఆరంభించుకున్న విష్ణుపురాణం ఈ రోజుతో పూర్తవుతున్నది. చెప్పానుగా విష్ణుపురాణం నిజానికి చాలా చిన్నది, అయినా ప్రభావ సంపన్నమైనది. ఇటువంటి విష్ణుపురాణాన్ని ఈ శుభకృన్నామ సంవత్సరంలో ఆరంభంలోనే మనం చెప్పుకోగలిగాం. ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. ఎప్పుడూ కూడా గురువుల కటాక్షం ఉంటే రానిదంటూ లేదు. ఆ గురువు గారి యొక్క ఆజ్ఞతోటే మళ్ళీ రామాయణం సంపూర్ణంగా చెప్పాలని అక్కడి నుంచి శృంగేరు నుంచి హరిగారికి ఆదేశం వచ్చింది. అది మనందరి కోసం, లోకశ్రేయస్సు కోసం వచ్చినటువంటి ఆజ్ఞ. చాలా పర్యాయాలు చెప్పానుగా మీకు. నిషిద్ధమపి గురువాజ్ఞాం, నిషిద్ధమైనప్పటికీ గురువుగారి వాక్యం అట కర్తవ్యంతు సునిశ్చయం, చేసి తీరాలి. నిషిద్ధమైనా చెయ్యాలి అంటే రామాయణం చెప్పమంటే చెప్పకుండా ఎవరైనా ఉండగలరా? అసలు చెయ్యొద్దు అన్న పని కూడా చెయ్యొచ్చు గురువుగారు చెప్తే. ఒక్కొక్కప్పుడు వెల్లుల్లిపాయ తినకూడదు అన్నారనుకోండి ఏకాదశి నాడు, అప్పుడు గురువుగారు పరీక్షించడానికి నేను చెప్పాను వెల్లుల్లిపాయ తినవంటే ఆ వెల్లుల్లిపాయ తింటే పుణ్యం వస్తుంది, ఎందుకంటే అది గురువుగారు చెప్పారు కనుక. అలా వెల్లుల్లిపాయ నోట్లో పడగానే అది అమృతంగా మారి ముక్తి పొందినటువంటి వాళ్ళ చరిత్ర మనం చూసాం. కరిగించిన శేషం ఇచ్చి ఇది తాగు అన్నారు శంకరాచార్యులు వారు ఒక శిష్యుణ్ణి. ఆయన తాగ్గానే ఆ శేషం కాస్త ఆయన యోగామృతంగా మారి అతడు తరించాడు. ఇలా ఎంతోమందిని గురువులు బాగు చేస్తారు. వాళ్ళు కరుణతో అనుగ్రహించేవాళ్ళు. పనికి వాళ్ళని ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు చెప్పారంటే దాని అనకథలతో ఒక అర్థం ఉంటుంది. రామాయణం ఈ సంవత్సరం చెప్పించమని కోరారు. ఎంత ప్రయత్నించినా 2023 అంతా క్యాలెండర్లో రోజులు ఖాళీలు లేవు. అందుకని చివరికి నవంబర్ 24 మార్గశీర్షమాసం గురువారంతో ప్రారంభమవుతుంది. గురువారంతో నవంబర్ 24 గురువారం నుంచి డిసెంబర్ 29 గురువారం వరకు కరెక్ట్గా 36 రోజులైతే సంపూర్ణ రామాయణం, అది 40 36 రోజులైనా ఆ రామాయణం పూర్తవుతుంది. పట్టాభిషేకం వరకు అంటే ఉత్తరాఖండం అందులోకి రాదు. ఉత్తరాఖండ అది విడిగా చెప్పవలసింది ఎప్పుడు చెప్పినా. ఈ 36 రోజులతో సంపూర్ణ రామాయణం చెప్పే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. అప్పుడు ఎదురు చూడండి, మీ అందరూ సంకల్పిస్తే భక్తుల సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది. అందువల్ల హరిగారు ఆ 36 ఆరోగ్యంగా 2 కూర్చుని వినే ఆరోగ్యం ఆయనకి ప్రసాదించడం అనందరం కోరుకుంటాం. భక్తులు గొప్పతనం నాకు బాగా తెలుసు. ఎందుకని శుక్రవారం నాడు పట్టపగలు ఇంతమంది రోజు కంటే బాగా సిన్సియర్గా వచ్చారు. రోజుని వచ్చాక 5 నిమిషాల తర్వాత ఫిల్ అయ్యేవారు, ప్రార్థన అయ్యాక కనపడేవారు. ఇవాళ ప్రార్థనకు ముందే వచ్చి సీట్లు లేకుండా నిలబడ్డారంటే సందేహం లేకుండా మీరు పరమభక్తులని అర్థమైంది. భక్తుల యొక్క సంకల్పం వ్యర్థం కాదు, ఆయన ఇంట్లో ఉండి కూడా వినొచ్చు, కానీ ఆరోగ్యంగా వింటే అదొక ఆనందం. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకొని 10 కార్యక్రమాలు సక్రమంగా సాగాలని కోరుకుందాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి నాకు చాలా విదేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఎక్కువైపోయింది, యావత్ ప్రపంచం తిరగవలసిన అవసరం వచ్చింది. 3 ఏళ్ళుగా అయిపోవడం వల్ల ఈ సంవత్సరమే ఈ రామాయణం పూర్తి చేసుకుంటున్నాం. ఒక్కసారి మళ్ళీ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. పరమ పవిత్రమైన విష్ణు పురాణంలో భాగంగా మైత్రేయుడు పరాశరుడు ద్వారా వింటూ శ్రీకృష్ణ లీలలు వింటూ కృష్ణుడు కురుక్షేత్రంలో గ్రహణ స్నానం చేసి నందయశోదలను ఆనందపెట్టి సువర్ణదానం చేసిన ఘట్టం విన్నాడు. సువర్ణదానం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని నేను భక్తులకు దానం చేస్తున్నాను అన్నాడు సంకల్పంలో. లక్ష్మి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు, విడిచిపెట్టని లక్ష్మిని దానం చేస్తానన్నట. లక్ష్మీ నిత్యానపాయిని, అపాయిని అంటే విడిచిపెట్టునది, దానికి వ్యతిరేకార్థం అనపాయిని. సంస్కృతంలో నా చేరితే అది అన్నయ్యి అనపాయిని అవుతుంది, అపాయిని అనపాయిని. ఇష్టము అనిష్టము అది అయిష్టం అనకూడదు, తెలియక భాష రాని వాళ్ళు అంటారు అనుకోండి, అన్నయ్యి అన్ ఇష్టము అనిష్టము, అపాయిని అనపాయిని. అలాగే అపాయము అనపాయము ఈ విధంగా అవుతుంది, అదొక వ్యాకరణం. అపాయిని అంటే ఏమిటర్థం? విడిచిపెట్టునది. అనపాయిని అంటే విడిచిపెట్టనిది. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిచిపెట్టనిది. లక్ష్మీదేవి విష్ణువుని ఎప్పుడు విడిచిపెట్టదు. అటువంటి ఆవిడ్ని దానం చేస్తే అప్పుడు విష్ణువుని విడిచిపెట్టినట్టు అవుతుంది కదా అని ఈ కథ వింటున్న మైత్రుడికి అనుమానం వచ్చింది. ఆయన అన్నాడు వెంటనే, పరాశర నాకు అనుమానం, లక్ష్మీనారాయణులకి అభేదం అంటున్నావు నువ్వే, కానీ విష్ణువేమో విడిచిపెట్టని లక్ష్మిని కురుక్షేత్రంలో దానం చేశానంటాడు. దానం చేసేసాక భార్య మీద హక్కెలా ఉంటుంది, పైగా లక్ష్మీదేవి ఒకప్పుడేమో క్షీర సముద్రంలో పుట్టిందని కొందరు అంటారు. క్షీరోదాత్ శ్రీ సముత్పన్న శ్రూయతే అమృతమంధనే. పూర్వం అమృతం కోసం దేవదానవులు పాల సముద్రం చిలికారు, అప్పుడు అందులోంచి లక్ష్మి పుట్టింది అని ఒకప్పుడు విన్నాం. నువ్వే మళ్ళీ ఈ విష్ణు పురాణం చెబుతూ భృగోహో ఖ్యాత్యాం సముత్పన్న, భృగు మహర్షికి ఖ్యాతి అని పేరు కలిగిన భార్య వల్ల లక్ష్మీదేవి పుట్టిందని, అప్పటి నుంచి ఆవిడ గోత్రం శ్రీవత్స గోత్రం అయ్యిందని, ఆవిడకి భార్గవి అని పేరు వచ్చిందని, భృగువు కూతురు కనుక భార్గవి అని ఒకసారి చెప్పావు. అనరంజుడనే మహారాజు గారింట్లో పుట్టిందని, ధర్మధ్వజుడికి పుట్టిందని కూడా ఒక్కొక్కప్పుడు మేము విన్నాం. ఇలా అనేక జన్మలు ఆవిడకి ఎలా వచ్చాయి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, లక్ష్మీదేవి ఒక మహాశక్తి, ప్రకృతి స్వభావం. విష్ణువు ఏ పని చేసినా ఆ పని చేసే శక్తిని అమ్మవారు లక్ష్మి అని పిలుస్తారు. భగవంతుణ్ణి పురుషుడు అంటారు. ఈ పురుషుడి చేత పని చేయించడానికి కావలసినటువంటి శక్తి పురుషకారము అని పిలువబడుతుంది. పురుషకారము అనగా పని చేయడానికి పనికొచ్చే శక్తి. మనందరికీ శరీరం ఉండొచ్చు, కానీ పని చేయడానికి శక్తి లేకపోతే ఉపయోగం ఉంది? కళ్ళు తిరిగిపోతున్నాయి, బుద్ధి పనిచేయదు, అప్పుడు మన దగ్గర శక్తి లేనప్పుడు మనిషి ఉన్నా ఉపయోగం లేదు. ఈ మనిషి ఉత్సాహంగా ఒక పని చెయ్యాలి, ఆలోచించగలగాలి, ఏదంటే అది తలపెట్టింది పూర్తి చేయగలగాలి. ఈ పూర్తి చేసే శక్తి ఉందే పనిశక్తి, ఈ కర్మశక్తి, దానిని లక్ష్మి అంటారు. లక్ష్మీదేవే పని. అందుకే విష్ణు ఏమన్నాడు, అమ్మ లక్ష్మి నా వక్షస్థలం మీద ఉన్నంత వరకే నేను ఏదైనా పని చేస్తాను, ఒక్కసారి ఆవిడ తప్పుకుంటే నేనేమీ చేయలేను. దానికి ఉదాహరణే లక్ష్మీదేవి భృగు మహర్షి వక్షస్థలం మీద తన్నినప్పుడు, విష్ణు వక్షస్థలం మీద తన్నినప్పుడు అరిగి భూలోకానికి వస్తే ఆయన కూడా ఏమీ లేనివాడైపోయి చివరికి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాల్సిన కర్మయోగం పట్టింది. ఆయనంతటి వాడికి గాయం తగిలితే మళ్ళీ మందు ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరి యొక్క తత్వం అటువంటిది, ఆయన లేనిదే అమ్మవారు ఉండదు, అమ్మవారు లేనిదే ఆయన ఉండడు. ఆవిడ ఎప్పటికప్పుడు అనేక అవతారాలు ఎత్తుతుంది. అవతారాల్లో ఉన్నప్పుడేమో అమ్మవారికి అనేక నామాలు వస్తాయి, పాలసముద్రం నుంచి పుట్టేమో, అప్పుడు ఆవిడ క్షీర సముద్ర రాజతనయ్యింది, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ్యామని కీర్తిస్తారు. ఒకప్పుడు భృగువుకి కూతురుగా ప్రార్థన చేసినప్పుడు పుట్టింది, అప్పుడు భార్గవయ్యింది. ఒకప్పుడు ధర్మధ్వజుడికి కూతురుగా పుట్టింది, అప్పుడు ఆవిడకి శ్రీదేవి అని పేరు వచ్చింది. ఆవిడకి అనేక నామాలు ఉన్నాయి, ఎన్నో పర్యాయాలు అవతరించింది. కుండినపురాన్ని పరిపాలించే భీష్మకుడనే మహారాజు గారికి రుక్మిణి అనే పేరుతో పుట్టింది. స్వయంభూగా భూగర్భం నుంచి బయటకు వచ్చి భూదేవి పుత్రిక అయింది, దానికి భూమికి కుత్తురు కాదు, భూమిలోంచి వచ్చి భూపుత్రిక అయ్యింది, జనక మహారాజు దగ్గరికి చేరింది. ఈ విధంగా అమ్మ కృష్ణుడిలాగే ఎన్నో అవతారాలు ఎత్తింది. అందువల్ల ఆవిడ ఇక్కడ ఉంటుంది అక్కడ లేదు అనే అనుమానం వద్దు. ఆవిడ సువర్ణ రూపంలో ఉన్నప్పుడు మనుష్యులు ఆనాడు తాము చలామణిలోకి తీసుకొచ్చేటటువంటి ఆభరణములుగా లేక నాణెములుగా ఈ లక్ష్మీదేవి ఉంటుంది. నాణెములుగా ఉన్న లక్ష్మీదేవిని ఆయన దానం చేస్తాడు. అందులో లక్ష్మీదేవి యొక్క శక్తి ఉంటుంది, కానీ శ్రీ మహావిష్ణువు మీద ఉండే పురుషకారం అందులో ఉండదు. అందుకే లక్ష్మీదేవితో కొన్ని పనులు చేయగలరు, విష్ణువు చేసిన తక్కిన పనులు మనం చేయలేము. అమ్మవారు ధనరూపంలో ఉంటే ధనలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో ఉన్నప్పుడే ఆయన దానం చేస్తాడు. బంగారం రూపంలో ఉన్నది ఆవిడే, సూర్యకాంతి ఆవిడే, చంద్రకాంతి ఆవిడే. అందుకే చంద్రాం అంటే చంద్రస్వరూపిణి, హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. చంద్రస్వరూపిణి అయి వెన్నెల రూపంలో ఉంటూ బంగారము రంగులో ఉండి బంగారం తానైన లక్ష్మీదేవిని జాతవేద అంటే అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆ వహ తెచ్చుగాక. ఈ శ్రీ సూక్తమంతా అగ్నికి సంబంధించింది. అగ్నిహోత్రుడిని అగ్నిదేవ, లక్ష్మీదేవిని నాకు ప్రసాదించు, ఆ లక్ష్మీదేవిని నా కోసం మా ఇంట్లో తెచ్చిపెట్టు. ఆవిడ ఎటువంటిది? చంద్రస్వరూపిణి, బంగారం రూపంలో ఉంటుంది, ఆవిడ్ని మాకు ఇచ్చిపెట్టు అని అడుగుతున్నాం మనం. ఎప్పుడు అగ్నిహోత్రుడిని అడగాలట, ఎందుకంటే అగ్ని ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అప్పుడే అగ్ని మనకి పవిత్ర లక్ష్మిని ఇస్తాడు. అశుద్ధమైన లక్ష్మిని, అపవిత్రమైన లక్ష్మిని, మోసంతో సంపాదించిన లక్ష్మిని ఇవ్వడు. అసలు ఎందుకంటే మనకు మోసంతో వచ్చే డబ్బు ఎప్పుడూ నిలవదు, అనవసరంగా వచ్చి పడేది 6,000తో సమానంట. 5,000 ఉంటే అందంగానే, 6,000 వల్ల ఏం ఉపయోగం లేదు. కపటత్వంతో వచ్చే సొమ్ము 6,000 పొమ్మన్నారు అని ఇప్పుడు పరాశరుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పే శ్లోకాలు చాలా అద్భుత స్తోత్రాలు. అమ్మవారు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉంటుందో వర్ణించారు. నేను చెబుతూ ఉంటే మీరు చెప్పండి, శ్రద్ధగా చెప్పండి. నిత్యా ఏవ ఏష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయినీ. శ్లోకములలో కలిపి ఉంటాయి సంధులు సమాసాలు, కానీ నేనేం చేస్తున్నానంటే మీకోసం ఏ పదానికి అబద్ధం విడదీస్తున్నాను. రేపు ఇద్దరు పుస్తకంలోనేమో నిత్య వైష అని ఉంటుంది, మీరేమో నిత్య యావ యేష అన్నారు. ఏమిటంటే నిత్య యావ నిత్య ఇవ అవుతుంది, దానికి యేష కలిస్తే నిత్య వైష వృద్ధి సంధి అవుతుంది. అలా చదవాలంటే కష్టం కనుక మీకోసం స్పష్టత కోసం ఏ పదమునకు ఆ పదం విడదీసి చెబుతున్నాను అన్నమాట. ఆ దృష్టిలో పెట్టుకోండి. యథా సర్వగతో విష్ణు తథా ఏవ అయన్ ద్విజోత్తమః అర్ధో విష్ణుః ఇయం వాణీ నీతిరేష నయోహరిః. మళ్ళీ మొదటి నుంచి చెప్పిస్తానే, ఎందుకంటే ఇందాక విడదీసిందని మళ్ళీ ఇప్పుడు కలిపి చెప్పిస్తాను. కొంచెం ఓపిక తెచ్చుకుని అంటే చాలా లాభం, అందుకని ఇంత శ్రద్ధగా చెప్పిస్తున్నాను. నిత్యై వైష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయినీ. యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ అర్ధో విష్ణురియం వాణీ నీతిరేష నయో హరిః. బోధో విష్ణుః ఇయం బుద్ధిః ధర్మోసౌ సత్క్రియాత్ ఇయం స్రష్టా విష్ణుః ఇయం సృష్టిః శ్రీర్భూమిః భూధరో హరి
సంతోషో
భగవాన్ లక్ష్మీ తుష్టి మైత్రేయ శాశ్వతీ ఇచ్ఛా శ్రీ భగవాన్ కామ యజ్ఞోసౌ దక్షిణాతు సా ఆజ్యాహుతి అసౌ దేవీ పురోడాసో జనార్దన పత్నీశాల మునే లక్ష్మీ ప్రాగ్వంసో మధుసూదన చితి లక్ష్మీ హరిర్ యోపహ యధ్మహ శ్రీ భగవాన్ కుశహ సామస్వరూపీ భగవాన్ ఉద్గీతి కమలాలయ స్వాహ లక్ష్మీ జగన్నాథ వాసుదేవ హుతాశన శంకరో భగవాన్ విష్ణు గౌరీ లక్ష్మీ ద్విజోత్తమ మైత్రేయ కేశవ సూర్య తత్ప్రభా కమలాలయ విష్ణు పితృగణ పద్మా స్వధా శాశ్వతపుష్టిదా ద్యౌః శ్రీః సర్వాత్మకో విష్ణుః అవకాశః అతివిస్తరః శశాంకః శ్రీధరః కాంతిః శ్రీః తస్యైవ అనపాయిని ధృతిర్లక్ష్మీ జగచ్చేష్ట వాయుః సర్వత్రగో హరిః జలధిర్ ద్విజ గోవిందః తద్వేలా శ్రీః మహామతే లక్ష్మీస్వరూపం ఇంద్రాణి దేవేంద్రో మధుసూదన యమః చక్రధరః సాక్షాత్ ధూమోర్ణా కమలాలయ రుద్ధిః శ్రీః శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరః గౌరీ లక్ష్మీః మహాభాగ కేశవో వరుణస్వయం శ్రీః దేవసేనా తద్భర్త దేవసేనాపతిః హరిః అవష్టంభో గదాపాణిః శక్తిః లక్ష్మీః ద్విజోత్తమ కాష్ఠా లక్ష్మీః నిమేషోసౌ ముహూర్తోసౌ కళాతుసా జ్యోత్స్నా లక్ష్మీః ప్రదీపోసౌ సర్వః సర్వేశ్వరో హరిః లతాభూత జగన్మాత శ్రీః విష్ణుః ద్రుమసంస్థితిః విభావరీ శ్రీః దివసో దేవః శంఖచక్రగదాధరః వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయ నదస్వరూపీ భగవాన్ శ్రీహి నదీరూప సంస్థిత ధ్వజశ్చ పుండరీకాక్ష పతాకా కమలాలయ తృష్ణా లక్ష్మీ జగత్స్వామీ లోభో నారాయణ పరః రతిరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీ గోవిందయేవ చ. మొత్తం 14 శ్లోకాలు ఉంటాయి. విష్ణు పురాణంలో 9 అధ్యాయంలో 17 శ్లోకం నుంచి 33 శ్లోకం అన్నమాట ఇది. ఇందులో అమ్మవారి విశ్వరూపం, అయ్యవారి విశ్వరూపం సంపూర్ణంగా చెప్పేశారు. లక్ష్మీదేవి ఎప్పుడు ఆయనను విడిచిపెట్టదు. ఆ లక్ష్మి జగన్మాత, విష్ణుమూర్తి జగత్పిత, స్వామివారు జగత్తులకు తండ్రి. విడిచిపెట్టకుండా మాత వక్షస్థలం మీద ఉంటుంది. సర్వ ప్రాంతాల్లోనూ విహరిస్తాడు గనక, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన విష్ణు అన్నారు. సర్వగత అంటే అన్ని చోట్లకి వెళ్ళగలడు, ఎక్కడైనా ఉంటాడు, ఏకకాలంలో ఉంటాడు. ఒక కరెంటు తీగలో ప్రవహిస్తే తీగలో ఎక్కడ కరెంటు ఉందంటే ఏం చెబుతాం? ఆ తీగలో ఎక్కడ మధ్యలో ఆ ప్లాస్టిక్ కత్తిరించి వెయ్యెట్టినా వేలెట్టినా మీకు తెలుస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పుడు వద్దు. కాబట్టి మొత్తం వైరంతా ఉంటుంది అందులో. అందులో ఎక్కడో ఒక చోట నుంచి మనం శక్తి లాక్కుంటున్నాం. నిజంగా వేలెట్టారు సుమా, లేరుపోయిన గొడవ. గురువుగారికి అప్పుడప్పుడు హాస్యం అలా అలవాటు కాబట్టి ఆ మాట అన్నారు కదా అని నిజంగా వేలెట్టి వైరు కట్ చేసి గురువుగారు ఎక్కడుంది అని వేలెడితే ఆ తర్వాత మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ఎలక్ట్రిసిటీ అనేది అంతటా ఉంటుంది అందులో. అలాగే పరమాత్ముడు అంతటా ఉంటాడు, ఎక్కడో ఒక చోట వెలుతురు రూపంలో దర్శనమిస్తాడు, దీపం ఉన్న చోట వెలుతురు ఉన్నట్లుగా. శ్రీ మహావిష్ణువు డబ్బు, అర్థం, అర్థానికి నీతి అమ్మవారు. చూసారు ఎంత తేడా ఉందో? స్వామివారు డబ్బు అయితే డబ్బుని నీతికి వాడడానికి, నీతిపరంగా డబ్బు సంపాదించడానికి కావలసి వచ్చే బుద్ధి అమ్మవారు. అమ్మవారు న్యాయం అయితే అయ్యవారు ఆ న్యాయాన్ని నడిపే పురుషుడు. స్వామివారు బోధిస్తాడు, బోధించడానికి మనకు వచ్చే బుద్ధి లక్ష్మిట. బోధ విష్ణు అంటే విష్ణుమూర్తి బోధించేవాడు. బోధించడానికి మనకు వచ్చే విషయం ఉంటుంది కదా, ఆ విషయాన్ని బోధము అంటారు. అది బోధించాలంటే ఏం కావాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లక్ష్మి, బుద్ధిలోంచి వచ్చే మాటలు విష్ణు అన్నమాట. కాబట్టి నిజానికి ఆలోచన అంతా ఆవిడదే, మాట అయింది. ఇంట్లో పనంతా ఆవిడ చేశాక ఆ రెండు భోజనానికి అంటాడు మొగుడు. చూసారా ఇంట్లో ఆవిడ శుభ్రంగా పులిహార, దద్వజనం, కూరలు, సాంబారు చేశాక, వంట చేశాక ఏమండో ఈ వంట అయ్యింది అన్నాక అప్పుడు ఈయన బయటకు వచ్చి రండి కాళ్ళు కడుక్కోండి, పూర్వం కాళ్ళు కడుక్కుని భోజనం చేసేవారులండి, అందుకని భోజనానికి లండనేవారు. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, భోజనానికి లండి అన్న ఈ భర్త మాటే వింటాం, కానీ ఈ భోజనం ఏర్పాటు చేసినామని పట్టించుకోం. ఆ ఏర్పాటు ఆవిడది, మాట ఈయిందట. ఆయనే చెప్పాడు, మేమిద్దరం ఇటువంటి వాళ్ళం, మీ మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే అది మీ తెలివి తక్కువతనం. నేను ధర్మాన్ని, ఆ ధర్మముతో చేసే మంచి పనులు లక్ష్మి. ధర్మ అసౌ అంటే ఆయనే ధర్మం. సత్క్రియాత్ ఇయం, ఈవిడ మంచి పని. ధర్మం ఉన్న చోట మంచి పని జరుగుతుందిగా. ధర్మం ఆయన, ఆ ధర్మం ద్వారా చేసే మంచి పని ఆవిడ. పుట్టించేవాడు విష్ణువు, ఆ పుట్టబడే సృష్టి అమ్మవారు అంటే ఆయన పరమాత్మ, ఈవిడ జీవాత్మ. ఇక లక్ష్మీదేవి భూమి, ఈ భూమిని పైకెత్తేవాడు ఆయన. భూమిని పైకెత్తేవాడు లేకపోతే భూమి మరి సముద్రంలో ఒలిగిపోతుందిగా. భూమి ఆవిడ, అందుకే భూమికి లక్ష్మికి తేడా లేదు, భూలక్ష్మి అన్నారు ఆవిడ్ని. ఆ పైకెత్తి రక్షించేవాడు విష్ణువు. సంతోషం భగవంతుడు, లక్ష్మీదేవి సంతుష్టి. సంతోషము సంతుష్టి వేరు. సంతోషం ఇలా పురాణం వింటే వస్తుంది, సంగీతం వింటే వస్తుంది. తుష్టి అలా కాదు, వచ్చిన డబ్బుతో వస్తుంది. ఈ రెండూ ఉండాలి. ఆవిడెప్పుడు శాశ్వతంగా ఉంటుంది, అందుకే ఆవిడకి శాశ్వతి అని పేరు. ఎల్లవేళలా మన దగ్గర ఉంటుంది ఆ లక్ష్మి. కోరిక లక్ష్మీదేవి, ఆ కోరికకి తగిన కోరికను నెరవేర్చుకునే శక్తి భగవంతుడు. యజ్ఞం పరమాత్ముడు, యజ్ఞంలో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. అందుకే దక్షిణగా పెట్టినప్పుడు లక్ష్మిని ఇస్తున్నాం అంటారు అన్నమాట. యజ్ఞమే పరమాత్మ, యజ్ఞములో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. యజ్ఞంలో వేసేటటువంటి నెయ్యి చెరువు అని పేరుతో వాడేటటువంటి ఆహారము ఇది స్వామివారు. అందులోంచి పురోడాశం వస్తుందే అది మాత్రం అమ్మవారు. అలాగే యజ్ఞం కోసం పత్నీశాల అని ఓ శాల కడతారు. ఆ పత్నీశాల లక్ష్మీదేవి. పూర్వకాలంలో యజ్ఞం అంటే ఆషామాషిగా చేసేవారు కాదు, ఓ నదీ తీరంలో యజ్ఞ వాటిక నిర్మించి యజమానశాల అంటే అందులో యజమాని రాత్రి పడుకోవాలి, ఇంటికెళ్ళి పడుకోవడం కాదు. పత్నీశాల ఓ పక్కన భార్య పడుకోవాలి. సదస్యశాల, మీలాంటి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు సదస్యులు కూర్చోడానికి ఒక శాల ఉండేది. ఋత్విక్శాల, అందులో యజ్ఞమునికి వచ్చే ఋత్విక్కులు కూడా ఆ రాత్రి అక్కడే కూర్చునేవారు, పడుకునేవారు. భోజనశాల విడిగా ఉండేది, స్నానశాల విడిగా ఉండేది. ఇలా ఎన్ని శాలలు కట్టేవారో అందులో పత్నీశాల అమ్మవారు, యజమానశాల స్వామివారు. చితి అనే పేరుతో ఉండే ఆనందం, చిత్స్వరూపిణి చైతన్య స్వరూపిణి లక్ష్మి. మనందరం కదులుతున్నామంటే మనలో ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఉన్నంత వరకు ఎన్నాట్లైనా ఆడతాం. ఆ చైతన్యం తప్పుకుంటే అప్పుడు నలుగురు వస్తారన్నమాట. రామ్నాం సత్యహై, రామ్నాం సత్యహై అని ఒక దాని మీద పడుకోబెట్టి పట్టుకుపోతారు. ఈ శరీరములో ప్రాణం ఉండి కదలడానికి పనికొచ్చేటటువంటి శక్తిని చితిహి అంటారు, అది లక్ష్మి. ఆ లోపల కదిలించే శక్తి అమ్మ అయితే రూపం భగవంతుడు, మన శరీరమేమో భగవంతుడు, చైతన్యం అమ్మవారు. అందుకే దేవీ భాగవతం ప్రారంభంలో ఏం చెప్పారు, సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వప్రాణులలో కదలడానికి పనికొచ్చే చైతన్య రూపంలో ఉన్న అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము, ఆ శక్తి మా బుద్ధిని సరైన మార్గంలో ప్రేరేపించుగాక, మంచి మార్గంలో ఆ బుద్ధి మమ్మల్ని నడుపుగాక. ఈ మంత్రంతో దేవీ భాగవతం ప్రారంభమయ్యింది. ఎంతమంది ప్రాణులు కదులుతున్నారంటే వీరిని కదిలిస్తున్న చిచ్చక్తి ఒకటి లోపల ఉన్నది. ఆ చిచ్చక్తినే విభక్తిలో చితిహి అన్నారు, దాన్నే చిచ్చక్తి అని కూడా పిలుస్తారు. అందుకే లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతనారూప, కదిలేటటువంటి చేతనారూపంలో చిచ్చక్తి రూపంలో ఉంటుంది. జడశక్తి జడాత్మిక, జడాత్మిక కదలకుండా ఉన్నప్పుడు జడశక్తి ఆవిడే కదిలేది, కదలంది ఆవిడే అన్నారు. అటువంటి అమ్మవారు చితి అయితే ఒక రూపం ఉండాలిగా, రూపం ఉంటేనే అందులో కదలిక ఉంటుంది. ఆ రూపం శ్రీ మహావిష్ణువు. యద్ధము భగవంతుడు, లక్ష్మీదేవి దర్భ, దర్భల రూపంలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు భగవంతుడు దర్భ రూపంలో ఉంటాడు, యద్ధ రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. సామవేదం సాక్షాత్ భగవంతుడు, అందులో ఓంకారం లక్ష్మీదేవి, స్వాహాకారం లక్ష్మీదేవి, జగన్నాథుడు వాసుదేవుడు యజ్ఞంలో వెలిగే అగ్ని, శంకరుడు విష్ణువు, ఆ శంకరుడి భార్య గౌరీ లక్ష్మి. కాబట్టి శివుడి రూపంలో ఉన్నది విష్ణువే, గౌరీ రూపంలో ఉన్నది లక్ష్మే. కేశవుడు సూర్యుడి రూపంలో ఉంటాడు, సూర్యుడి కాంతి అమ్మవారు. విష్ణువు పితృదేవతలు, ఆ పితృదేవతల దగ్గర ఉన్న స్వధా అనే పేరుతో ఉండేది ఈ అమ్మవారు. ఎప్పుడు పితృదేవతలకి స్వాహాకారం చెప్పరు, స్వధాకారం చెబుతారు, స్వధైవేయం అంటాం. అందుకే ఈ స్వధాకారమేమో లక్ష్మీదేవి, పితృదేవతలు విష్ణువు. ఆకాశం స్వర్గలోకం లక్ష్మీదేవి, అక్కడ ఉండే సర్వాత్మకుడు విష్ణువు. చంద్రుడు శ్రీధరుడు, చంద్రుడిలో ఉన్న కాంతి వెన్నెల లక్ష్మీదేవి. మనలో ఉన్న ధృతి ధైర్యం ఉందే అది లక్ష్మీదేవి, కదిలే శక్తి విష్ణుమూర్తి. ఇంకా జలధిర్ ద్విజ గోవింద, జలధిహి అంటే సముద్రం, గోవిందుడు సముద్ర స్వరూపుడు, సముద్రమే గోవింద రూపంలో ఉన్నది. దాని వేల చెలియలికట్ట లక్ష్మీదేవి. చెలియలికట్ట అంటే తెలుసుగా, సముద్రం ఒక స్థాయి దాటి కెరటం ఇంకా అంతకు ముందుకు రాదు, ఎప్పుడు సముద్రం అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ అడ్డంగా ఉన్నటువంటి గట్టుని సముద్రమునకు ఒక సరిహద్దుగా నిర్ణయించారు. సాధారణముగా ఈ సరిహద్దుని దాటి సముద్రుడు రాడు వస్తే ప్రపంచం ఎప్పుడూ నాశనమైపోయేది. ఒక ప్రాంతం దాటకుండా కెరటం వెనక్కే వెళ్ళే ప్రాంతం ఉందే, దాన్ని చెలియలికట్ట అని తెలుగులో అంటాం, సంస్కృతంలో వేల అంటాం. ఎప్పుడో ప్రళయకాలంలోనో తుఫాను వచ్చినప్పుడో తప్ప ఒత్తప్పుడు ఈ హద్దు దాటి సముద్రుడు ముందుకు రాడు, అలా వస్తే ఊళ్ళు విలిగిపోవు. ఆ సరిహద్దు ఉందే వాస్తవాధీన రేఖ, అది లక్ష్మేట. ఆవిడే జాగ్రత్త, ఇది దాటి రాకు, వచ్చి మొత్తం అందరినీ వైజాగ్లో ఉన్నవాడిని ముంచేయకు, చెన్నైలో వాళ్ళని ముంచేయకు, పశ్చిమ సముద్రంలో ఉన్నవాడిని ముంచకు అంటూ ఉంటుందిట. వాళ్ళ ఆవిడ అడ్డుకుంటోంది కాబట్టే మనల్ని ముంచట్లేదట, లేకపోతే ఎప్పుడో ముంచేసేవాట ఆయన. ఈ విధంగా మనల్ని ముంచకుండా సముద్రం కాపాడుతున్నది లక్ష్మీదేవి. లక్ష్మి ఇంద్రాణి అయిన శచీదేవి, శచీదేవి రూపంలో ఉన్నది లక్ష్మి, దేవేంద్రుడి రూపంలో మధుసూదనుడు ఉన్నాడు, యముడి రూపంలో ఉన్నది స్వామివారు, యముడి భార్య పేరు ధూమోర్ణ, ఆ ధూమోర్ణ రూపంలో ఉన్నది కమలాలయ. యముడి భార్య పేరు ధూమోర్ణ, ఆవిడకి ఇంకా మారు పేర్లు కూడా ఉన్నాయి కానీ అసలు పేరు ధూమోర్ణ. ఆ యమపత్ని రూపంలో ఉన్నది లక్ష్మి, రుద్ధి అనే పేరుతో ఉన్నది లక్ష్మీదేవి. రుద్ధి అన్న వృద్ధి అన్న ఒకటే, డెవలప్మెంట్, అంతకంతకీ అభివృద్ధి చెందడాన్ని రుద్ధి అంటారు. ఆ అభివృద్ధి లక్ష్మీదేవి. ఆయన సాక్షాత్తు ధనేశ్వరుడు, కుబేరుడు. ఇక్కడే ఉన్నది స్పెషాలిటీ, రుద్ధి అనే ఆవిడ కుబేరుడి భార్య, కాబట్టి కుబేరుడి భార్య రూపంలో ఉన్నది లక్ష్మి, కుబేరుడి రూపంలో ఉన్నది విష్ణువే. ఇక అవష్టంభం ఉన్నది, అంతకంతకీ మనిషిలో ఒక రకమైన చైతన్యం, అహంకారం, నేను గొప్పవాణ్ణి అనే ఒక భావన ఉండాలి. దురహంకారం కాదండోయ్, ఆత్మబలం. అవష్టంభం అంటే నిజం చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఆత్మబలం. ఆత్మబలం లేకపోతే ఎవడన్నా ఏ పని చేయగలడా? ఒరే నీకు ఉద్యోగం ఇవ్వాలని ఉంది, నువ్వు ఉద్యోగం చేస్తావంటే నేను చవట్నండి, నేను ఎంఏ పేస్ అవ్వలేదండి, నాకు అహంకారం లేదండి అని అప్లికేషన్లో రాస్తే ఉద్యోగం ఎవరు? అప్పుడు నువ్వేం చేయాలి? నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, ఫస్ట్ క్లాసు స్టూడెంట్ని, బాగా పాఠం చెప్పగలను అని టీవీగా చెబితేనే నిన్ను ఉద్యోగానికి పిలుస్తారు. అటువంటి ఆత్మధైర్యమును అవష్టంభము అంటారు. ఈ అవష్టంభం స్థాయి దాటితే అహంకారం అవుతుంది, అది ఇంకా ప్రమాదం. ఈయన ఎల్లలు దాటనటువంటి ఆత్మబలం. ఈ ఆత్మబలానికి కావలసిన మానసిక శక్తి లక్ష్మీదేవి. వరుణుడు స్వయముగా కేశవుడు, ఆ వరుణుడి భార్య పేరు కూడా గౌరీ అని ఉంది. ఈ శివుడి భార్యే కాకుండా వరుణుడి భార్య పేరు కూడా గౌరీ, ఆ వరుణ పత్ని కూడా ఈవిడే. దేవసేన లక్ష్మీదేవి, దేవసేనాపతి అయిన కుమారస్వామి రూపంలో ఉన్నది విష్ణుశక్తియే. కాలం నిమిషము, కళ, కాష్ఠ ఈ రకంగా పిలువబడుతుంది. కళ అన్న, కాష్ఠ అన్న కాలము యొక్క లెక్క, కంటి మీద రెప్పపాటు పడే కాలమును నిమేషము అంటారు. ఇటువంటి రెప్పపాట్లు, రెండు రెప్పపాట్లు, నాలుగు రెప్పపాట్లు, అక్కడి నుంచి క్రమంగా ముహూర్తము, గడియలు, విఘడియలు, ఇవన్నీ కాలాన్ని లెక్కించడానికి పూర్వం వాడేవారు. అందులో కాష్ఠ లక్ష్మీదేవి, రెప్పపాటు నిమేషముందే రెప్పపాటు కాలం, అది విష్ణుమూర్తి. ముహూర్తము స్వామివారు, అందులో కళ అమ్మవారు. జ్యోత్స్న అంటే వెన్నెల, సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. ఆ వెన్నెల యొక్క మంచి వెలుతురు శ్రీ మహావిష్ణువు. అమ్మవారు తీగల రూపంలో, లతారూపంలో ఉంటుంది, కాబట్టి లతలన్నీ అమ్మవారే. మహావృక్షముల రూపంలో ఉండేది శ్రీ మహావిష్ణువు. రాత్రి విభావరి అంటే రాత్రి, చీకటి రాత్రి, లక్ష్మీదేవి చీకటి రాత్రి. పగలు శ్రీ మహావిష్ణువు, శంఖచక్ర గదాలు ధరించి పగటి రూపంలో తిరుగుతూ ఉంటాడు. వరాలిచ్చేవాడు విష్ణువు. ఆ వరాలు ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి శక్తి శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి లేకపోతే ఆయన వరాలు ఇవ్వలేడు. వరుడు విష్ణుమూర్తి, వధువు లక్ష్మి. అందుకే వధూవరులిద్దరినీ లక్ష్మీనారాయణులు అంటారు. పెళ్లి కొడుకుల రూపంలో ఉన్నదంతా కూడా ఎవరు? విష్ణువట. పెళ్లి కూతుళ్ళంతా లక్ష్మీ స్వరూపమట. అందుకే లక్ష్మీ స్వరూపిణిని విష్ణువునికి ఇస్తున్నాము అని చిన్నవాడైనా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద తల్లుకొని కన్యాదానం చేసినప్పుడు ఆనందం పొందుతారు, విష్ణుస్వరూపుడికి ఇస్తున్నాము అని. వాడు నిలబెట్టుకోవాలనుకోండి చివరిదాకా విష్ణువులాగా. నదములన్నీ విష్ణువు, అంటే గోమతి, నర్మద, తపతి, వీటిని నదములు అంటారు. ఇవన్నీ తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తాయి, తూర్పు దిక్కున పుట్టి పశ్చిమానికి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు మనం అరేబియా సముద్రం అని పిలుస్తున్నది పశ్చిమ సముద్రం, అందులో కలుస్తాయి. ఏది? నర్మదా, తపతి గోమతి. అందుకని తూర్పు నుంచి పడమరకి ప్రవహించే నదులు నదములు ఉన్నాయే, ఈ నదములన్నీ విష్ణువులే. నదీరూప సంస్థిత శ్రీహి, లక్ష్మీదేవేమో నదులు, గంగ, గోదావరి, కృష్ణ, ఇవన్నీ కూడా తూర్పు వేపు ప్రవహిస్తాయి. పడమరలో పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు వేపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అందుకని ఈ నదులు అంటారు వాటిని. ఈ నదులన్నీ లక్ష్మీదేవి. ధ్వజశ్చ పుండరీకాక్ష, జెండా కర్ర ఉందే రథం మీద, ఇళ్లల్లోనూ జెండాలు పెట్టుకునేవారు, ఆ జెండాకి పనికొచ్చే కర్ర, ఆ ధ్వజం అదేమో సాక్షాత్తు కృష్ణుడు. ఆ జెండా గుడ్డు ఉంటుంది కదా, రెపరెపరాడుతున్న గుడ్డ, అదేమో లక్ష్మీదేవి. మనలో కోరిక దాహం లక్ష్మీదేవి, లోభం నారాయణుడు, రతి ప్రేమ అది స్వామివారు. లక్ష్మీదేవి ఆ ప్రేమని సరైన మార్గంలో పెట్టేటటువంటి ధర్మస్వరూపిణి. ఈ విధంగా ప్రతి జీవిలో ఉండే సకల శక్తులు లక్ష్మీనారాయణ స్వరూపములు. అందుకనే విష్ణువునికి అనంతమైన అవతారాలు, అమ్మవారికి అనంతమైన రూపాలు ఉన్నాయన్నారు. నాయన, ఎంత దివ్యశక్తి ఉన్నటువంటి అమ్మవారి గురించి నువ్వు ఈ పూట తెలుసుకున్నావు. మనకి భగవంతుడు గొప్ప వరం ఇచ్చాడు. ఇవాళ చతుర్దశి, మనకి దుర్గా సప్తశతిలోను దేవీ భాగవతంలోను ఈ రెండింటిలోనూ కూడా ఏమన్నారు మీరే విని ఉంటారు, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఈ కాలములో మనస్సు లగ్నం చేసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రములు చదవాలి లేక వినాలి. పదే పదే దేవీ భాగవతంలో చెప్పాడు. లక్ష్మీదేవికి చతుర్దశి అంటే బాగా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి అంటే అమ్మవారి రూపాలన్నిటికీ ఇష్టమే. చతుర్దశి అందున కృష్ణపక్ష చతుర్దశి, పైగా శుక్రవారం, శుక్రవారం నాడు ఆఖరి రోజు ఈ మంత్రం రావడం ఏమిటి, ఈ స్తోత్రం రావడం ఏమిటి మనం అనుకున్నామా? ఇదేం ప్రణాళిక కాదు, ఇది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. తెలుసో తెలియకో లక్ష్మీనారాయణులకు సంబంధించిన అవినాభావ సంబంధ స్తోత్రమును ఈ శుక్రవారం పూట, అది కూడా చతుర్దశి అయినటువంటి వేళ, అమావాస్యకు ముందొచ్చేటటువంటి చతుర్దశి నాడు భక్తితో మనం చదువుకోగలిగాం, దాని యొక్క అర్థము తెలుసుకోగలిగాం. సందేహం లేకుండా మీరందరూ కారణజన్ములు, యోగ జాతకులు, ఆ యోగం మిమ్మల్ని పట్టుగాక.